పరివ్రాజక స్థితి అది ఒక మానసిక స్థితి. రేస్ కోర్స్ గుర్ర పందాలు అలవాటు ఉన్నవాడికి అది ఎలా ఉంటుందో తెలుసుకున్న వాడికి ఎప్పుడు అదే బుర్రలో ఉంటుంది. ఏ పని చేస్తున్నా షేర్ మార్కెట్ ఎప్పుడు వాడి బుర్రలో షేర్ మార్కెట్ గురించే ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ ఎంత వద్దన్నా ఎంత కాదనుకున్నా ఎంత నాశనం అయిపోతున్నా కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోయిన ఉన్నాయి వీటిలో. కానీ వాళ్ళు అది వదలటం లేదు. వాళ్ళు ఎందుకు వదలటం లేదు? అది ఒక మానసిక స్థితి కనుక. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒకదొక మానసిక స్థితి మీరు తెచ్చేసుకోగలిగితే ఇంకా అది మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ స్థితి వెళ్లనంత వరకు మీ ప్రయత్నం. ఆ మానసిక స్థితి వచ్చేసిన తర్వాత మీరు దాన్ని మర్చిపోలేరు. ఎక్కాలు వచ్చేసే మీకు, మీరు ఉపయోగించుకోకపోవచ్చు కానీ దాన్ని మర్చిపోలేరు. మూడు మూడు అంటే తొమ్మిదని మీకు తెలిసిపోతుంది. మీరు అబద్ధం చెప్పాలనుకున్నా ఏమరపాటిగా ఉంటే కరెక్ట్గా చెప్పేస్తారు. కావాలని మీరు అబద్ధం చెప్పాలనుకుంటే అబద్ధం చెప్పగలరు. కానీ అర్థమైన ఉదాహరణ అంచేత మొత్తము ఆధ్యాత్మిక శాస్త్రము మానవుని యొక్క ఈ మనస్థితి మీద ఆధారపడింది. ఒక మానసిక స్థితి కనుక నువ్వు అలవాటు పడిపోతే ఇంకా ఏది జరిగినా నువ్వు అదే యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటావు. దాన్ని అభ్యాసము అన్నావు. అంచేది మీరు మంత్ర జపం ఎన్నిసార్లు చేశారు, ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేశారు అది ముఖ్యం కాదు. ఆ మానసిక స్థితి మీకు వచ్చిందా? వస్తే ఒకసారి చేసినా చాలు, అయిపోయింది, ఇంకా మరి చేయకలే మీరు. ఆ మానసిక స్థితి రానంత వరకు మీరు చేస్తూ ఉండాల్సిందే. అంచేత ఈ పరివ్రాజక శిబిరంలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి మొదటి విషయం ఇది. మీకు పరివ్రాజక మానసిక స్థితి వచ్చిందా లేదా? పరివ్రాజక మానసిక స్థితి అంటే ఏమిటో అర్థం చేసుకోండి. ధర్మమయ జీవితము, అది పరివ్రాజక మానసిక స్థితి అంటే. మరి ధర్మమయ జీవితం అంటే ఏంటి? నేను నిన్నటి నుంచి ఇవాటి నుంచి మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు చెప్తున్నాను, మన జీవితము వైజ్ఞానిక జీవితము. రోడ్డు మీద ఆఫ్రికన్ జంగల్స్ లో బట్టగోడ కట్టుకోవడం చేతగా అన్నటువంటి అబోరిజినల్ ట్రైబ్స్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా వైజ్ఞానిక జీవితమే జీవిస్తున్నాడు. మీరు ఆ వైజ్ఞానిక అనే పదాన్ని అర్థం చేసుకోండి. వైజ్ఞానిక జీవితము అంటే పంచేంద్రియాల ద్వారా లభించిన జ్ఞానము మాత్రమే మీకు ప్రాముఖ్యత ఉంటుంది. పంచేంద్రియాలకి సంబంధించినటువంటి జ్ఞానం ముందుకు వచ్చేమా? పంచేంద్రియాలకి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైనా వస్తే మీకు బాగుంది అంటారు తప్ప దానికి ప్రాముఖ్యత ఇవ్వరు. అది వైజ్ఞానిక జీవితం అంటే సైన్స్ కాదు. పంకజము, పంకజము అంటే అర్థం ఏంటి? కమల పువ్వు అంతే కదా. కానీ అసలు పంకజం అంటే పద్మం కాదు. పంకజము అంటే బురద నుంచి పుట్టింది ఏదైనా పంకజమే. కానీ అది ఇప్పుడు ఏంటి పంకజం అని పేరు పెట్టుకుంటే బురద నుంచి పుట్టిందనా మీరు పేరు పెట్టేది? కానీ అర్థం అదే. పంకజం అని ఎవరైనా పేరు పెట్టుకున్నారనుకోండి, ఈసారి వాళ్ళకి చెప్పండి మీ పేరు అర్థం తెలుసా అని. పంకజం అంటే అర్థం ఏంటి? పంకము, బురదలోంచి పుట్టినది అని అర్థం. పరమ అసహ్యమైనటువంటి పేరు. కానీ ఆ పేరుకి మనం ఎంత ఔన్నత్యం ఇస్తున్నాం? ఇందుకు పంకజం అనగానే ఒకటే వస్తుంది మన మనసులోకి, పద్మం కదా. అలాగే సైన్స్ అంటే ఈ కెమిస్ట్రీలు ఫిజిక్స్లే మీ బుర్రలోకి వస్తున్నాయి తప్ప సైన్స్ అది కాదు. సైన్స్ అంటే పంచేంద్రియాల ద్వారా లభించినటువంటి జ్ఞానము అంతే. పంచేంద్రియాల ద్వారా లభించినటువంటి జ్ఞానాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్నదాన్ని సైంటిస్ట్ చెప్తున్నాడు. సైంటిస్ట్ మన బదులు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కారు వాడెవడో ఫిక్స్ చేసి మనం ఇస్తే కారు డ్రైవ్ చేస్తున్నాం. కానీ వాడు ఫిట్ దేంతో చేస్తున్నాడు? చేతులతోనే చేస్తున్నాడు. వాడు చేయగలిగినటువంటి ఆ పని నేర్చుకుంటే నువ్వు చేయగలవు. సైన్స్ అంటే అది అర్థం. పంచేంద్రియాల ద్వారా ఒక వ్యక్తి ఏదైనా పని చేయగలిగితే ఆ పని ప్రపంచంలో ఎవడైనా చేయవచ్చు, అది సైన్స్ అంటే. ఇంతకు అర్థమైంది కదా సైన్స్ అంటే అర్థం ఏంటి? అంతేనా మన అందరి జీవితాలు కూడా సైంటిఫిక్ జీవితాలే, వైజ్ఞానిక జీవితాలే. అంచేత గురుదేవులు ఎప్పుడైతే సైంటిఫిక్ రిలిజియన్ అన్నారో, గురు సత్తా ఎప్పుడైతే ఈ కాలంలో సైంటిఫిక్ రిలిజియన్ కావాలి అని అంటుందో మీరు అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకోవాలి మీరు? రిలిజియన్ సైంటిఫిక్ అవ్వదు. రిలిజియన్ ని సైన్స్ దృష్టితో చూస్తాం. తెల్ల రంగు తెల్లగానే ఉంటుంది, ధర్మము ఏడు రంగుల కలయిక అనుకుంటే ధర్మం ఏ రంగులో ఉంటుంది? తెల్ల రంగులోనే ఉంటుంది. కానీ మీరు ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎర్రగా కనిపిస్తుంది, నీలం కళ్ళద్దాలు పెట్టుకుంటే నీలంగా కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా? ఇది వైజ్ఞానికత అంటే. అంచేత గురుదేవులు వాళ్ళు ఏం చెప్తున్నారు, ధర్మం అనే అనుభూతికి మీరు చాలా దూరంగా ఉన్నారు, భావము అనే దానికి చాలా దూరంగా ఉన్నారు. ఈనాడు మానవ జాతి పంచేంద్రియాలతో లభించే జ్ఞానమును మాత్రమే గుర్తించగలదు. అందువల్ల ధర్మాన్ని కూడా వీలవుతే ఆ కలర్లోకి తీసుకురండి, కానీ తప్పు అని చెప్పండి. కరెక్ట్ కాదు. చీకటిగా ఉన్నప్పుడు ఏ రంగు అద్దాలు పెట్టుకున్నా కనిపించరు కదా. కానీ నీలం అద్దం పెట్టుకుని నీలంగా కనిపించింది అంటే ధర్మము తెలిసినవాడు ఏం చెప్పగలడు? అది నీలంగా లేదు, అది తెల్లగా ఉంది, నేను నీలం అద్దంతో చూస్తున్నాను కనుక నీలంగా ఉంది అని చెప్పగలడు. అలాగే హిందూ అద్దంతో చూస్తావా, ముస్లిం అద్దంతో చూస్తావా, జొరాస్ట్రియన్ అద్దంతో చూస్తావా? చూసుకో, ఏ అద్దంతో చూసినా ఏం ప్రమాదం ఏం లేదు, కానీ నీకు తెలియాలి అద్దంతో చూస్తున్నావని. ఆ అద్దానికి ఉన్న రంగు మిమ్మల్ని కొంపముంచుతోంది. అది అర్థం చేసుకోవటము ధర్మము యొక్క వైజ్ఞానికత. అది ధర్మం యొక్క వైజ్ఞానికత ఏంటి అంటే, నేను హిందూ కళ్ళజోడతో చూస్తున్నాను, నాకు ఇలా కనిపిస్తోంది. ఇంకోడు ముస్లిం కళ్ళద్దాలతో చూస్తాడు, వాడికి ఇలా కనిపిస్తోంది. కానీ కనిపించేది ఆ తెలిపే. ఎందుకు మార్పుగా ఉన్నది? అద్దం యొక్క రంగు మారింది. అది వైజ్ఞానికత అంటే. ఫిజికల్ ప్లేన్, భౌతిక జగత్తులోని రంగులు మీ దృష్టిని దోషభూయిష్టం చేస్తున్నాయి. నీళ్ళల్లో కర్రపుల్ల పెడతాం, స్ట్రైట్ గా తిన్నగా ఉన్నటువంటి కర్రపుల్ల ఒకటి తీసుకోండి, నీళ్ళలో పెట్టండి, అది వంకరగా కనిపిస్తుంది మీకు. అంటే కర్ర వంకర అయిపోయిందా? అవలేదు కదా. అవలేదని చెప్పినా మీకు వంకరగానే కనిపిస్తుంది. అది సైంటిస్ట్ కూడా ఆ కర్రపుల్ల వంకరగానే కనిపిస్తుంది నీళ్ళలో పెడితే. కానీ వాడికి తెలుస్తుంది వంకర అవలేదని. కానీ తెలియదు అనుకో ఒకడికి, వాడికి నీళ్ళలో పెడితే వాడు ఏం చెప్పొచ్చు, చూసావా నేను కర్రను ఎలా ఉంచేశాను, విరగొట్టకుండా ఉంచేయగలను నేను, కర్రని రబ్బర్ లాగా ఉంచగలను నేను అని మ్యాజిక్ అంటాడు. కానీ మ్యాజిక్ ఏం జరగలే అక్కడ. ఏం జరిగింది? వైజ్ఞానికత అర్థం చేసుకున్నాడు వాడు. ఏంటి వైజ్ఞానికత అక్కడ? ఇంద్రియాలు ఒక విశేష పరిస్థితులలో లేని వంకర చూపిస్తుంది. ధర్మాలన్నీ అలాగే రంగు కల్లద్దాల వల్ల విపరీతంగా మనకి భావన కలగజేస్తున్నది అన్నది మీరు ముందు అర్థం చేసుకోండి. అంటే ఏమిటి, మీకు ఏది కనిపిస్తున్నా కనిపిస్తున్న దాన్ని మీరు చూడకూడదు, దేనివల్ల అది అలా కనిపిస్తుందో చూడాలి. మీరు దృష్టి మారాలి. అంటే ఏంటి, దర్శనం మారాలి, చూసేటటువంటి దృష్టి మారాలి. బహిర్భగతం ఏం మారదు, అది అలాగే ఉంటుంది. నీళ్ళలో పెట్టినటువంటి కరపుల వంకరగానే ఉంటుంది. కానీ నువ్వు సైన్స్ చదువుకుని, విజ్ఞానాన్ని తెలుసుకుని, భౌతిక జగత్తు యొక్క నియమాలు చదువుకుని నువ్వు ఏం నిర్ణయానికి వచ్చావు, అది మారదు, వంకరగా అవదు. ఆ వంకర ఏంటి, నీ దృష్టి దోషం. అలాగే ఇన్ని ధర్మాలలో ఉన్నటువంటి వంకరలన్నీ కూడా మన దృష్టి దోషాలే. ఎవడు చూస్తున్నాడో వాడి దృష్టి దోషం. ఇది అవగాహన చేసుకోవటం ఏంటి, రెండవ స్థితి దర్శనం, ఫిలాసఫీ. విజ్ఞానం అంటే అర్థమైందా, ప్రతిరోజు నేను చెప్తున్నాను, నేను మీకు బాగా వంట పట్టించుకోండి. ఇది మీరు ఇతరులతో చెప్పుకోగలగాలి, మీరు ఈ భాష మాట్లాడగలగాలి. మీ జీవితాలలో వైజ్ఞానిక దృష్టితో ఎప్పుడు జీవిస్తున్నారు, దర్శనము దృష్టితో ఎప్పుడు జీవిస్తున్నారు, తేడా. మన పిల్లల్ని చూస్తున్నప్పుడు మీరు వైజ్ఞానిక దృష్టితో చూడలే, దర్శనము దృష్టితో చూస్తారు, మీ భావాలు మారిపోతాయి. ఇంకోటి ఏదైనా తప్పు చేశాడని వచ్చి విధవ అలా చేశాడా వాడిని కొట్టాలంటాడు. అది కాదండి, మీ అబ్బాయే వాడు అన్నాడు, కొట్టద్దండి. తప్పులు పిల్లలు కాక ఇంకెవరు చేస్తారు. ఒకటేంటి వైజ్ఞానిక దృష్టి, ఇంకోటి దర్శనము. దర్శనం అంటే అర్థమైంది కదా, దాన్ని ఫిలాసఫీ అంటాం. అంచేత అనేక ఫిలాసఫీలు ఉన్నాయి, మళ్ళా దర్శన శాస్త్రము అనేక ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఇంద్రియాల కంటే దర్శనం గొప్పది. ఇంద్రియాల కంటే నువ్వు చూసే దృష్టి చాలా గొప్పది. వీడు నావాడు అని ఎప్పుడైతే అనుకున్నావో ఇంకా రూల్స్ ఏవి పనిచేయవు, ఎలాగో అలాగే వీడిని బయటపడేయాలి, అంతే కదా. మరి బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఈ నియమాలు, ఈ లాలు, ఈ పోలీసులు, ఈ జడ్జిలు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం మనం, నావాడు వాడు శిక్షించండి అనం. ఏం మారింది అక్కడ, దర్శనం మారింది. అంచేత దర్శనము దృష్టిలోకి వచ్చేసరికల్లా మీకు ఎవరి మీద కోపం రాదు. కోపం వచ్చిందంటే మీరు వైజ్ఞానిక దృష్టిలో ఉన్నారు. ఆ పదాలు కావాలని వాడుతున్నాను నేను, వైజ్ఞానిక జగత్తు, వైజ్ఞానిక దృష్టి, దర్శన దృష్టి. అర్థమవుతుంది కదా. నా అనేసరికల్లా అప్పుడు అన్ని మారిపోతాయి. మారిపోవటం తప్పు అని అంటలే, అదొక దృష్టి. ఆ స్థితిలో అది రైట్, వైజ్ఞానిక స్థితిలో అది రైట్. అంచేత ఎప్పుడైతే ఈ ప్రపంచం అంతా కూడా నాదే అనే భావన వస్తుందో అప్పుడు తప్పు చేస్తున్నాడు అని ఎవడో అనిపించడు, ఒకటి. రెండు, మంచివాడు కంటే తప్పు చేసిన వాడి మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. కరెక్టేనా అది. టైంకి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళా టైంకి వచ్చేసి ఏ టీవీ ఏదో చూసి అమ్మ నాన్న బాగున్నారా అని అడిగాడు ఒక కుర్రాడు. రెండో కుర్రాడు టైంకి రాడు, భోజనం చేయడు, మనసు ఎవడి మీద ఉంటుంది. అంచేత గురువుల దృష్టి ఎవరి మీద ఉంటుంది, ఖచ్చితంగా మన మీద ఉండదు. అంచేత మనం పారిపోదాం ఇక్కడి నుంచి. కానీ నేను కోరుకునేది ఏంటి, మీరు గురువులు అవ్వాలని. మీరు పిల్లల్లాగా పారిపోమని కాదు, మీకు ఆ గురు దృష్టి రావాలి. మీకు ఎవరిలోనూ తప్పు కనిపించకూడదు. కనిపించిందంటే మీరు వైజ్ఞానిక దృష్టి వచ్చేసింది మీకు. ఆ వైజ్ఞానిక దృష్టి అంటే అర్థమైన ఇప్పుడు ఇంద్రియాలకు సంబంధించినటువంటి దృష్టి అంతే. వీడు పరాయివాడు, ఇది నల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంది. అదే మన అబ్బాయి నల్లగా ఉన్నా బాగానే ఉంటాడు. ఇప్పుడు వేటపాలెంలో ఒకడున్నాడు, 3.5 అడుగులు, నల్లగా ఉంటాడు, 450 కేజీలు బరువు, చాలా అందగట్ట. మన ఆశ్రమంలోనే 2.5 అడుగులు ఒకడున్నాడు, వాడు అంత బరువు కాదు, తెల్లగా ఉంటాడు, ఆయన బాగోలేదు. ఏం చేస్తావు, ఇది అంటే భావం అర్థమవుతుంది. ఇది దృష్టి, ఫిలాసఫీ. దర్శనం అంటే ఇది. అంచేత దర్శనం ఎప్పుడైతే వస్తుందో అందరూ సుఖంగా ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత. ఎవరి మీద కోపం ఉండదు, బాధ ఉంటుంది, అయ్యో చెప్తే వింటలేదే, అయ్యో చెప్తే వింటలేదే. భయపెట్టొచ్చు, రే తిరగపోతే దొంగలు ఎత్తుకుపోతాడు రా అంటుంది. ఉద్దేశం ఏంటి, తల్లిది తినమనివాడు. గురువుల కోపాలు కూడా అంతే, ఏదో విధంగా చేయించాలి ఈ పని వాడి చేత. ఆ దృష్టి మీరు అర్థం చేసుకోవాలి. దర్శనం యొక్క దృష్టి. ఇది అందరి గురువులకి ఒకటే, క్రైస్ట్కైనా ఒకటే, జరాస్ట్రకైనా ఒకటే, రేపు రాబోయే గురువులకైనా ఒకటే, బుద్ధుడికైనా ఒకటే, అందరికైనా ఒకటే. ఏంటది, వీళ్ళందరూ నా వాళ్ళు. ఎవరందరూ, మొదట మానవ జాతి అంతా నా వాళ్ళు, తర్వాత ప్రాణి జగత్ అంతా నాది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. ఇది దర్శనం, ఇది దర్శించటం. ఇది ఇది దర్శించినప్పుడు మీరు కూడా ఆ స్థితిలోకి వస్తారు. మీకు కూడా ఎక్కడైనా ఏదైనా బాధ జరిగితే మీరు కూడా తప్పిస్తారు, ఆ బాధ పోవాలి అని. అది డెవలప్ చేసుకోవడానికి నేనేం చెప్పాను, నేను మీకు భోజనం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏ ఆసనంలో, వజ్రాసనంలో కూర్చుని పంచండి మీరు తిన్న ఆహారం. అది నాకు గుర్తులేదు మాస్టారు అంటే అర్థం ఏంటి, మీకు ఆ దర్శనం లేదు. ఎలా మర్చిపోగలిగా, మీ కొడుకు అన్నం తినకుండా ఉంటే నీకు మర్చిపోతున్నావా? మరి ప్రపంచంలో ఎంతమంది ఆకలి కొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు? ఆకలి బాధ మనందరికీ తెలుసు. అది ఆ మాత్రం చేయలేరా ప్రపంచానికి? ఎందుకు అది దావటం లేదు మీకు, చెప్పాలా నేను ఎన్నిసార్లు? కారణం ఏంటి, మీరు ఏ దృష్టిలో జీవిస్తున్నారు? వైజ్ఞానిక దృష్టిలో జీవిస్తాం. మీ అందరూ సైంటిస్టులే. మీరు వెళ్ళి రేపు చెప్పండి, మాస్టర్ మా డిగ్రీ ఇచ్చేశారు, మేమందరం కూడా సైంటిస్టులే. వాళ్ళు కాదంటే మాత్రం తప్పే, అది మీరు సైంటిస్టులే. ఎందుకో అర్థమైంది కదా, భౌతిక జగత్తులో జీవిస్తున్నారు మీరు. భౌతిక జగత్తుని మించి మన ఆలోచనలు వెళ్తంలే. ఏది మీరు ఆలోచించినా ఆఖరికి సాయి దగ్గరికి వచ్చి సాయి ఎందుకు గొప్పవాడు అంటే నా భౌతిక జగత్తులో ఈ కోరిక తీరింది. అంచేత ఈ తేడా అర్థం చేసుకోండి. ఆహారాన్ని మీరు తిన్న తర్వాత ముందు ఆహారాన్ని పంచటం భౌతిక జగత్తులో నేర్చుకోండి. అద్భుతమైనటువంటి విధానం ఇది, చెయ్యండి. ఇది మీరు మర్చిపోయారు అంటే అది మీరు, మీ దృష్టి లోపం అర్థమైపోయింది కదా. అసలు మీలో ప్రేమ లేదు, మీరు ఇతరులకు పంచాలనిపించటం లేదు. దానం చేయటానికైనా చేయొచ్చు మీరు. మీరు ఏ దృష్టితో చేశారో ప్రకృతి చూడదు. ప్రకృతి ఏం చూస్తుందంటే, వీడు భోజనం చేయగానే ఆహారాన్ని పనిచేశాడు. గ్యారంటీ ఏంటంటే, మీకు మీ జీవితాలలో మీ కుటుంబాలకి వాళ్ళకి అన్న లేని ఎప్పుడూ ఉండదు. ఇది చేస్తే గ్యారంటీ, అది నా యొక్క గ్యారంటీ కాదు, అది ప్రకృతి యొక్క గ్యారంటీ. అది నేను కాదు గ్యారంటీ ఇచ్చేవాడిని. నాటితే కోసుకుంటారు, ఏది నాటుతారో అదే కదా కోసుకుంటారు. ఈ దృష్టి మీరు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ భావన, అపుత్రాహ పుత్రిణ సంతు, తిన్నటువంటి ఆహారమే బలంగా మారుతుంది శరీరంలో, వాళ్లే పిల్లలుగా పుడతారు. మళ్ళా అపుత్రాహ పుత్రిణ సంతు, పుత్రిణ సంతు పౌత్రిణ, నిర్ధన సధన సంతు, జీవంతు శరదాంశ. ఎందుకు కోరుకోలేరు, ఏంటి మీకు బాధ? అందరూ సుఖంగా ఉండకూడదా? కానీ అందరూ సుఖంగా ఉండాలని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో గ్యారంటీగా మీరు సుఖంగా ఉంటారు, అందరూ ఉన్నా ఉండకపోయినా. ప్రకృతిలో చాలా తమాషాగా ఉంటుంది అది. ప్రకృతి నియమాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మేము అడుగుతున్నాం మాత్రం మాస్టారు, మీరు కోరుకుంటాం మాస్టారు, మా తప్పు ఎక్కడుంది? ఇదే తప్పు, మీరు పంచలేదు. కానీ ఇప్పుడు పంచండి, ఏకంగా ఒకేసారి పంచేయమంటున్నా నేను. నాదేంటి, కర్ణుడి లెవెల్లో పంచమంటున్నా నేను. మీరు ఏం తిన్నారో మొత్తం పంచేయండి, చూడండి ఏమవుతుందో. మీకు మీకేమవుదు, నాటుకుంటారు మీరు. అద్భుతమైనటువంటి శక్తిని నాటుకుంటారు. అంచేత దాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదలకండి. ఎవరు ఏం చేసినా, బంధువుల ఇంటికి వెళ్ళారు నేర్పించండి వాళ్ళకి. మేము లేకపోతే ఇచ్చేస్తామండి. సిగరెట్ తాగేవాడు బంధువుల ఇంట్లోకి వెళ్తాడు, బంధువులు సిగరెట్ తాగరు, అయినా వీడు సిగ్గు లేకుండా సిగరెట్ కాలుస్తాడుగా, వాళ్ళకి పడదని తెలిసిన. మరి ఇది ఎందుకు చేయలేరు, మంచిది కదా వాళ్ళకి చెప్తే. అంచేత ఇదంతా మీ భావరాహిత్యాన్ని చూపిస్తుంది, భావ దారిద్ర్యాన్ని చూపిస్తుంది, దర్శన దారిద్ర్యాన్ని చూపిస్తుంది. ఇది చేయలేకపోవటం, చెయ్యాలి ఇది. ఇంకేటంటే దీంట్లో ఉన్నటువంటి ఆ విశాలత్వం అర్థమవుతుందా మీకు? ఏమీ చేయకుండా మీరు సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణికోటికి ఆహారం పెడుతున్నారు. దీనికి మార్గదర్శకుడు మళ్ళా మోసగాడే. ఏం చేశాడు, ఒక ఆకు ముక్క తిని దూరాసుడు వాళ్ళని గర్రలాడించాడు, ఋషుల్ని కూడా. మీరెందుకు చేయలేరు? భావనే అంతే, మీకు భావన రావటం లేదు. భావన వస్తే మీ పక్కన కూర్చున్న వాడికి గ్యారంటీగా ఆకలి తీరిపోతుంది. మీరు చేసి చూడండి, అలా చాలా మంది ఉన్నారు చేసి చూసిన వాళ్ళు. మరి నేను చేశాను మాస్టర్ అవలేదు, భావదారిద్ర్యం ఉన్నది. మీరు సిగ్గుపడకండి, అక్కడ అందరికీ భావదారిద్ర్యం ఉంది. నేను చేసినా రాదు,
ఎందుకంటే నాకు ఉంది ఆ దారిద్ర్యం, ఆ స్థితిలో లేను నేను. కానీ లెక్చర్ అన్నీ కదా, లెక్చర్ బాగా ఇవ్వగలను. ఇంకేత అది అర్థం చేసుకోండి. అది మీరు కనుక కూర్చుందక్కడ చెప్తున్నాను. రెండవ స్థితి వైజ్ఞానిక స్థితి ఓకే, కానీ ఆ రెండో స్థితిలో ఆ భావనామయమైనటువంటి జగత్తులో ఏ స్థితికి ఎదగాలి మనం? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువేన. మీరు ఆ స్థితిలో ఉంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానందమాన. మూగవాడికి గ్యారంటీగా మాటలు వస్తాయి, వస్తాయి గ్యారంటీగా. మీకు ఆ మానసిక స్థితి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అభ్యాసం అందుకు చెప్తుంది ఇది. ఈ ప్రేమమయ తత్వాన్ని కనుక, ఈ గురుతత్వాన్ని కనుక మీరు అభ్యాసం చేసుకోగలిగితే మీరు ఏ స్థితిలో ఉన్నా చేయొచ్చు. దీనికి మీ దగ్గర డబ్బులేమక్కర్లే, ప్రేమ పంచడానికి డబ్బులు ఎందుకు? కానీ దాన్ని బిజినెస్ చేసుకోదలుచుకుంటే నేనేం చేయలేను. కానీ ఈ భావన అర్థం చేసుకోండి, చెప్పింది అర్థమైంది కదా. ఇదేంటి దర్శనము? ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా దర్శనం చేస్తావో ఏం జరుగుతుందో తెలిసినా నిదర్శనాలు కనిపిస్తాయి. ఈ నిదర్శనాలన్నీ కూడా దర్శనం యొక్క ప్రతిబింబాలు. ఇంకేత ఏం చెప్పాను నేను? వైజ్ఞానిక దృష్టి చెప్పాను, దార్శనిక దృష్టి చెప్పాను. ఈ దృష్టి అర్థం చేసుకోండి, ఇది ఇంతవరకు ప్రపంచంలో స్పష్టంగా ఎవరూ చెప్పలేదు. ఇక్కడే వింటున్నారు మీరు దీన్ని, ఎక్కడా లేదు, ఏ పుస్తకాల్లో లేదు. ఇది 2000 అయిపోయిన తర్వాత చెప్పదలుచుకున్నటువంటి రహస్యాలు మొదలయ్యాయి. వైజ్ఞానిక దృష్టి భౌతిక జగత్తులో ఉన్నటువంటి కోరిక. మనందరం వైజ్ఞానికులమే కదా. భౌతిక జగత్తులో ఏదైనా వస్తే దేవుడు నన్ను ఎంత చల్లగా చూశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు తండ్రి కొడుకులు. మీ ఇద్దరిలో ఎవడో ఒకడికే ఉద్యోగం ఇస్తానంటాడు. ఎవరు వెళ్తారు ఉద్యోగానికి? తండ్రి వెళ్తాడా కొడుకు వెళ్తాడా? అంతే కదా, దర్శనం మారింది. పోటీదారులు ఇద్దరు వెళ్ళారు. ఎవడికి ఉద్యోగం రావాలి? కొట్టేసుకుంటారు. ఎవడు చస్తే వాడికి రాదు, ఎవడు బతికుంటే వాడికి ఇస్తుంది. అంతే కదా, మనసులో అలా ఉంటుంది. పైకి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్, నేను అనుకుంటూనే ఉన్నాను నీకే వస్తుందని. కానీ లోపల వీడు వచ్చాడు కనుక తేడా ఎక్కడుంది? వైజ్ఞానిక దృష్టి, దార్శనిక దృష్టి. ఆ తేడా అర్థం చేయడానికి చెప్తున్నాను. వైజ్ఞానిక దృష్టిలో డిషం డిషం, దార్శనిక దృష్టిలో నాకొద్దు నువ్వు తీసుకో. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి మీరు. కానీ తమాషా ఏంటంటే ప్రకృతిలో ఎప్పుడైతే ఇవ్వటం మొదలెడతావో వస్తుంది, ఎప్పుడైతే వదులుకుంటావో వస్తుంది. ఆఖరికి బస్సు కూడా కాదా? బస్సు ఎక్కడా నుంచుంటారు, ఇంకా బస్సు వదిలే అని వదులుకుంటారు, వచ్చేస్తుంది. ఏదైనా అంతే, వదులుకుంటే వస్తుంది, పట్టుకుంటే రాదు. ఇది దార్శనిక దృష్టి. కానీ దార్శనిక దృష్టి కూడా కాదు, నా యొక్క పరివరాజకులకి నేను నేర్పదలుచుకున్నది ధార్మిక దృష్టి. నాకు వసుదైక కుటుంబకం అనేటటువంటి వాళ్ళు కూడా అక్కలేదు. ఎలాంటి పరివరాజకులు కావాలి నాకు? ధార్మిక దృష్టి కలిగినటువంటి పరివరాజకులు కావాలి. మరి ధార్మిక దృష్టి ఎలా వస్తుంది మీకు? చాలా పెద్ద చికాకు ఎక్కడొచ్చిందంటే, కారం తిన్నవాడికి కారం ఎలా ఉంటుందో మనం చెప్తే అర్థమవుతుంది. కారం తినలేదు ఒకడు, కారం అంటే ఏంటో తెలియదు ఆ దేశంలో అనుకుందాం మనం, వాడికి కారం గురించి చెప్పాలి. ఇంకేత కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తాయిరా ఇలా అంటావు అంటాడు. ఓహో అంత ఆనందంగా ఉంటుందా అంటాడు. ఎందుకు? కళ్ళమ్మడి నీళ్లు అవి కారం తినకుండా ఎప్పుడు వస్తాయి? మీకు చాలా ప్రేమైన వస్తువునో ఎవరినైనా చూస్తే మీకు ఆనంద బాష్పాలు వస్తాయి. నువ్వేం చెప్పదలుచుకున్నావు వాడికి? కారం గురించి. వాళ్ళకి ఏమర్థమైంది? ఆనంద బాష్పాలు అర్థమయ్యాయి. ఇంతకంటే గందరగోళం ఎందుకంటే, ధర్మం గురించి మనం చెప్పినప్పుడు ఆనంద బాష్పాలు అర్థం కావటం లేదు, కష్టాలు అర్థం అవుతున్నాయి. వచ్చిన గొడవ అది రివర్స్ లో. ధర్మం అనేసరికి అలా మనకేమనిపిస్తుంది? కష్టపడాలి కాబోలు, ముళ్ళ మీద పడుకోవాలి కాబోలు, తిండి మానేయాలి కాబోలు, చల్లో గడగడ వనకాలి కాబోలు. అంటే ఏం గుర్తొస్తుంది మనకు? ధర్మం కాదు గుర్తొచ్చేది, కష్టాలు గుర్తొస్తున్నాయి. రివర్స్ ఉదాహరణ చెప్పాను అనుకోండి పైన. యాక్చువల్ గా ఏం జరిగింది? ధర్మం అంటే పరమానంద స్థితిలో ఉండాలి మీరు. కానీ ధర్మం అంటే ఇప్పుడు ఏంటి ధర్మం? తిండి మానేయటం ధర్మం, బట్టలు కట్టుకోకుండా ఉండటం ధర్మం, ఎదుట వాడిని తినివ్వకుండా ఉండటం ధర్మం. నేను చేశాను ఆ పని, ఇప్పటికీ ఆ బాధ నాకుంది. నేను గురువు గారి దగ్గర నుంచి తిరిగి వచ్చాక మా ఇంట్లో గలగల ఆడించేశాను, ఉల్లిపాయ రాకూడదు, మా చెల్లెలు ఇక్కడే ఉంది దానికి తెలుసు, దొంగతనంగా వెళ్ళిపోయేవాళ్ళు సూర్య అది తప్పది. నాకేదో నచ్చింది కనుక ఇంకోళ్ళని నువ్వు బంధిస్తానంటే ఎట్ట? కానీ ధర్మం అంటే అంతేగా, నేను చెప్తున్నాను నువ్వు విను. పోవాలి మూర్ఖత్వం. ధర్మం యొక్క దృష్టి ఇది కాదు. ధార్మిక దృష్టి ఎలా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ క్లాసులో. వైజ్ఞానిక దృష్టి అర్థమైంది కదా, దార్శనిక దృష్టి అర్థమైంది కదా మీకు. ధార్మిక దృష్టి ఎలా ఉంటుంది అంటే, గాఢ నిద్రలో ఉన్నారు మీరు, గాఢ నిద్రలో మీ అనుభూతి ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. మన అనుభూతి చెప్పాలి, గాఢ నిద్రలో ఉన్నారు, నాకు గాఢ నిద్రలో ఇలా అనిపించింది, లేకపోతే గాఢ నిద్ర స్థితి ఇలా ఊహించుకోవచ్చు అంటే ఎలా చెప్తాం? అంతా చీకటి అంతేకా, ఇంకా ఏం చెప్తారు? ఏమీ లేదు. రెండే మాటలు చెప్పగలరు, అంతకంటే ఏమైనా చెప్పగలరా మీరు? గాఢ నిద్రా స్థితిలో ఏముంటుందండి? అంత చీకటి, గాఢాంధకారము. తర్వాత ఏముంది అక్కడ? ఎన్నేతి నేతి వచనే నిగమావచ్చు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నువ్వు ఏది చెప్పినా అది కాదు. ఏది చెప్పినా సాయిబాబా గురించి చెప్పుకో, క్రైస్తు గురించి చెప్పుకో, సూర్యుడు గురించి చెప్పుకో, అసలు పనికిరాదు. ఇంచేత చీకటి లేదు. అంతేనా? సూర్యుడు వెళ్తుడు కదా. అంచేత మనం సూర్యోపాసన అది చేస్తే ఏం చేస్తున్నట్టు? ధర్మ ధార్మికులవా అధార్మికులవా? అధార్మికులమే వెళ్తురు. నువ్వు వెళ్తుని పూజిస్తే ఎట్ట? చీకటిని పూజించాలి. అంచేత భగవంతుడు ఎప్పుడు చీకటిగానే ఉంటాడు. చీకటి చీకటి కారు చీకటి. అంచేత తెల్ల దత్తాత్రేయ కంటే నల్ల దత్తాత్రేయ గొప్పవాడు ధార్మిక దృష్టితో చూస్తే. వేరే విషయం అయినా మనం ఒప్పుకోం. ఇంచేత మనం దార్శనిక దృష్టితో చూస్తాం, నేను ధార్మిక దృష్టితో చూడం. సరే, అంచేత ధార్మిక దృష్టి అంటే ఏంటి? కారు చీకటి, ఏమీ కనిపించటం లేదు, కంటికేమీ కనిపించటం లేదు, చెవులకి ఏమీ వినిపించటం లేదు. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఏం చేసామన్నమాట? మన ఇంద్రియాలు ఏమీ పనిచేయటం లేదు. అంచేత పురుషోత్తమ స్థితి గురించి చెప్తే ఏం చెప్తాడు అంటే, నతద్భాసయతే సూర్య న శశాంకో న పావక, మూడు లేవు అక్కడ. ఎందుకంటే ఏదున్నా నీ కన్ను పనిచేస్తుంది, అగ్ని ఉన్నా నీ కన్ను పనిచేస్తుంది, కనిపిస్తుంది కదా. చంద్రుడున్నా కన్ను పనిచేస్తుంది, సూర్యుడున్నా కన్ను పనిచేస్తుంది, కన్ను పనిచేయకూడదు. ఏ ఇంద్రియాలు పనిచేయనటువంటి స్థితి రావాలి. ఏ ఇంద్రియాలు పనిచేయో, ఆ ఏ ఇంద్రియాలు పనిచేయనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి అనుభూతిని మీరు దర్శించగలిగితే అది ధార్మికమైనటువంటి అనుభూతి. ఎలా దర్శిస్తావు? మీకు స్థితి కాదు, నువ్వు ముత్తరే పెంచుకుంటూ పోతున్నావు. ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత అంతే. నీ మనసు పనిచేస్తుంది అక్కడ. చేసిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారు కనుకే అలాంటి స్థితి ఉందని మనకు తెలిసింది, లేకపోతే తెలియదు కదా. కానీ ఆ ధార్మిక దృష్టి అలవడానికి ఎక్కడో అక్కడ మీ జీవితాలలో ఆ అనుభూతి ఉంటే తప్ప ధార్మిక దృష్టి మీకు రాదు. ఇంతవరకు అర్థమైంది కదా. మీకు దాని గురించి చెప్పాలి అంటే ఈకే గారు ఒక మోటు ఉదాహరణ ఇచ్చేవారు, నేను చెప్పేవాడిని కదా, గడ్డ ఉదాహరణ గుర్తుందా మీకు? కొంతమందికి గుర్తులేదు, కొందరు చెప్తాండి. ఈకే గారి ఉదాహరణ కదా, ఈకే గారి ఉదాహరణ కదా. అచ్చేత నా తప్పు కాదండి, మీకు నచ్చకపోతే ఈకే గారిది తప్పు అది. కానీ నాకు ఆ ఉదాహరణ చాలా బాగా నచ్చింది. మామిడి పండు రుచి తెలియని వాడికి, మామిడి పండు చూడని వాడికి మామిడి పండు ఎలా ఉంటుందో చెప్పాలట. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అరెప్పని తీసుకెళ్ళి షేక్ దగ్గరికి. ఏం చేశారు? ఇంత పంచదార పానకం బాగా చేసి తీసుకొచ్చి దానికి తెలిసిన దాంతో దేంతో మీకు పోల్చాలి. కానీ అది అది కాదు, వాడి గడ్డం అది మామిడి పండు కాదు, వాడు అది అనుకున్నా అంటే సత్యమే. షేక్ గారికి చాలా నచ్చింది అనుకో, అది వాడు తల్లి తీంచేస్తూ ఉంటాడు, గడ్డపున్న వాళ్ళందరినీ రండి లైన్లో నుంచోండి అంటాడు. అది మామిడి పండు కాదు. అది ఆ తప్పు ధర్మక్షేత్రంలో జరిగింది, అందుకు చెప్తున్నాను నేను. అదే తప్పు మనం చేస్తున్నాం, ఆ దేవుడికి ఆతలు ఇచ్చేస్తూ ఉంటాం, భగవంతుడిని పూజ చేస్తూ ఉంటాం. ఇదేం కాదు, పీతుగడ్డనే. అక్కడ మామిడి పండు ఏం లేదు, కానీ దగ్గరగా ఇట్ ఇస్ ఓకే. ఆ అనుభూతి అలా ఉంటుంది, కానీ నిజమైన అనుభూతి కాదు అది. అంతేనా? ఇప్పుడు ఆ ధార్మికమైనటువంటి అనుభూతి మనం ఎలా తెచ్చుకోవాలి? మనం అంటే ఏం చెప్పాం, ఎలా తెచ్చుకోవాలో, ఇంద్రియాలు పనిచేయకుండా ఉన్నప్పుడు స్థితిని కనుక మీరు గమనించుకోగలిగితే అదే ధార్మిక దృష్టి అని చెప్పాం కదా. అదే ధ్యానం. అంటే ధ్యానంలో మీరు ఆ ప్రయత్నం చేయాలి. కూర్చుని మంత్రజపాలు చేయటం కాదు. మంత్రజపాలు చేస్తే ఏం లాభం లేదు. మీరు ఎక్కడుంటారు మంత్రజపాలు చేస్తే? మంత్రజపం చేస్తేనే వైజ్ఞానికవా దార్శనికవా? వైజ్ఞానికమే. ఎంత పెద్ద మంత్రాన్ని మీరు చేసినా దాని రిజల్ట్స్ దానికి ఉంటాయి. అది తప్పు అంటాం లేదు, దానికి ఫలితాలు రావు అంటాం లేదు నేను. ధార్మిక దృష్టి కంటే అది ఎంత తక్కువ మీరు ఆలోచించుకోండి. మంత్ర జపం అది అంచేత సాయి ఏమంటాడు, నేను మంత్రాన్ని చెప్పను పో అన్నాడు. కాదు కావాలి అన్నాడు, చెప్తాడు. కానీ చెప్పను పో అంటానికి పాపం ఆయనకి భాష తెలియదు. పాపం ఇలా చెప్పొచ్చు దాన్ని అని పాపం ఆయనకి తెలియదు. ఇంచేత వాళ్ళకి చదువు రాదు. అదో పెద్ద గొడవ. కానీ ఆ గొడవను పద వదిలేద్దాం. రాకృష్ణ పరమహంసకి చదువు రాదు, సిద్ధి సాయికి చదువు రాదు, శ్రీరాజ శర్మ ఆచార్య 5వ క్లాస్ వరకు చదువుకున్నారు, వెంకయ్య స్వామికి అసలు చదువు లేదు. ఏంటో ఈ చదువు లేని గురువులందరూ. కానీ ఈ చదువు అంతా ఏ స్థితిలో ఉంటుంది? వైజ్ఞానిక స్థితే. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ధార్మిక స్థితిలో ఉన్నారు. ధార్మిక స్థితిలో చదువులు గాఢ నిద్రలో అవడికి చదివితే ఏంటిట? గాఢ నిద్రలో వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతే ఏంటిట? వాడు PhD అవుతే ఏంటిట? వాడు చదువురాని దద్దం అవుతే ఏంటిట? అంత ఒకటే. అక్కడ అనుభూతి పరంగా మీరు ఊహించుకోండి, అక్కడ ఇవేం పనికిరావు. కానీ ఆ దృష్టి ఎలా ఉంటుంది, ఆ ధార్మిక దృష్టి, దాని కొరకు వేదాలు కావాలి మనకి. వేదాలని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప ధార్మిక దృష్టి అర్థం కాదు. అందువల్ల ఈ వేద జాగరణ చాలా అవసరం పరివరాజకులకి. ఇంకో దారి లేదు. ధార్మిక దృష్టి మీకు తెలియాలి అంటే వేదముల పునరుద్ధరణ జరగవలసినదే. మేము ఇంకో విధంగా ధార్మిక దృష్టి తెలుసుకోగలుగుతాము, మీరు తెలుసుకోలేరు. అసంభవం అది. మరి సిద్ధి సాయిబాబా వెంకయ్య స్వామి వాళ్ళకి వేదా విజ్ఞానం తెలుసా? ఖచ్చితంగా తెలుసు. వేదాలు సంస్కృతంలోనే చదవక్కర్లే మీరు. కానీ ఏం చెప్పాను, వేదాలంటే నేను ప్రకృతిలో కనిపిస్తున్నటువంటి సంకేతాలకి వెనకాతలు ఉన్నటువంటి కారణాలు. మనం కూడా ఒక సంకేతమే, సింబల్స్. సింబల్స్ అంటే అర్థమైంది కదా. రాముడు మర్యాద పురుషోత్తముడు, కృష్ణుడు లీలా పురుషోత్తముడు, అంతే కదా. అంటే ఆ స్వరూపం ఏం చేస్తోంది, ఒక్కొక్క భావాన్ని కాదు ధర్మాన్ని తెలుపుతోంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. భావం వేరు, ధర్మం వేరు, ఇవి రెండు కల్పించాం మనం. మతాలు వేరు, ధర్మాలు వేరు. కానీ హిందూ మతం ఉన్నా హిందూ ధర్మం ఉన్నా ఒకటే అనుకుంటాం. హిందూ మతము నువ్వు దర్శించేది, హిందూ ధర్మము ఒరిజినల్. ముస్లిం మతము నువ్వు దర్శించేది, కానీ ధర్మం ఒకటే. హిందూకి అదే ధర్మము, ముస్లింకి అదే ధర్మం. ఇంచేత గాఢ నిద్రలో ముస్లింకి అదే అనుభూతి వస్తుంది, అదే అనుభూతి వస్తుంది. ధర్మము గురించి పట్టించుకోని వాడికి కూడా అదే ధర్మం, అదే అనుభూతి వస్తుంది. అంచేత నాస్తికుడా, ఆస్తికుడా, భగవద్భక్తుడా, హిందూవా, ఇంగ్లీష్ వాడా, ఆఫ్రికన్నా, ఇదంతా అనవసరం మనకి. వాడు మానవ శరీరధారి అయ్యి గాఢ నిద్ర పోగలిగితే, గాఢ నిద్రలో వాడు పొందేటటువంటి అనుభూతే ధర్మము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఆ ధర్మానుభూతి మీకు ప్రతిరోజు వస్తుంది. ధర్మానుభూతి చెందనటువంటి వ్యక్తి లేడు. ప్రతి వాడికి రాత్రిలో వస్తుంది అది. కానీ తేడా ఏంటి, స్మృతి లబ్ధవ. అది ధర్మానుభూతి అని మీకు తెలియటం లేదు, మీకు స్మృతి ఉండటం లేదు, గుర్తు ఉండటం లేదు. అంచేత ఏం చేయాలి ధర్మానుభూతి రావటానికి? మీకు ఆ ధర్మానుభూతిని గుర్తు చేసుకునేటటువంటి మానసిక స్థితి మీరు డెవలప్ చేసుకోవాలి, అంతే కదా. ఇంతవరకు అర్థమైంది కదా. అంటే ఆ మానసిక స్థితి గుర్తు చేసుకోవడానికి ఏం చేయాలి, మీరు పానీయములు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వ మరిచెన్ సురారిసుతుడే తద్ విషయం. అప్పుడు ఈ విషయాన్ని మర్చిపోతాను. మీరు గాఢ నిద్రలో నాకు తెలుస్తోంది నువ్వు వచ్చి లేపావు అంటే, నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నేను చెప్పాను నాకు ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది ఆ సంఘటన అలాంటిది, అది పెద్ద నవ్వు వచ్చే సంఘటన తర్వాత నాకు అనిపించదు కానీ అప్పుడు ఎంత నవ్వుకున్నాము మేము. కోటేశ్వరరావు అని మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ చేస్తూ ఉండేవాడు, మా ఇంకో ఫ్రెండ్ కెమిస్ట్రీ ఎంఎస్సీ, వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉండేవాడిని నేను. ఒకరోజు పెందరాళే క్లాస్ అయిపోయింది, సరే నేను తిరిగి వచ్చేసాను. మ్యాథమెటిక్స్ క్లాస్కి వెళ్లాల్సిన వాడు ఇంకా వాడు వెళ్లే టైం అవ్వలేదు, వాడు పడుకుని ఉన్నాడు కప్పుకుని. ఏమయ్యా కోటేశ్వరరావు పడుకున్నావా అన్నాడు. ఆ అన్నాడు. నాకు ఎంత నవ్వు వచ్చిందో. పడుకున్నవాడు ఆ అని ఎలా అంటాడు కదా. ఇంచేత మరిచెన్ సురారిసుతుడే తద్ విషయమున్న అనేది వైజ్ఞానిక దృష్టి. మీరు మర్చిపోవాలి గాఢ నిద్రలో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీరు ఇక్కడ కూడా ఉండవచ్చు. ముఖ్యంగా నా క్లాసులో మా కాలేజీ స్టూడెంట్స్ ఆ స్థితిలో ఉంటారు. నేను చెప్తున్నది వాళ్ళు ఖచ్చితంగా విన్నారు. మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ అంతే వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. కాస్త వాళ్ళు నేర్చుకుంటే ధార్మిక దృష్టి వచ్చేసి ఉంటుంది వాళ్ళకి, అంటే గురువు పెట్టగలిగితే వాళ్ళు. అర్థమైనా ఇంతకీ ధార్మిక దృష్టి అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీ జీవితానికి పునాది, అక్కడ నుంచి జీవితం స్టార్ట్ అవుతుంది. మీకు తిరిగి తిరిగి అటువైపు ఎలా వెళ్లాలో నేను మీకు చెప్తూ ఉంటాను నేను, కానీ ఆ అనుభూతిని ఎలా పట్టుకోవాలో ఆలోచించండి. అంటే ఏం చేస్తున్నాం మనం, ఈ సమర్థ సద్గురు స్పర్శ అనేటటువంటి ధ్యాన విధానం కూడా ధార్మికమైనటువంటి ధ్యాన విధానమే. ధార్మికం ఎందువైంది, నువ్వేం ప్రయత్నం చేయటంలే. ధార్మికమైనటువంటి విధానములో నీ ప్రయత్నాలు ఏమీ ఉండవు. ఫస్ట్ కండిషన్. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్. నువ్వు ధార్మిక క్షేత్రంలోకి ప్రవేశించిన తర్వాత నీ యొక్క యోగక్షేమాలు బాధ్యత నీవి అవ్వవు. వచ్చాయంటే నువ్వు ఎక్కడున్నావు, వైజ్ఞానిక దృష్టి వచ్చేసింది. లేదులే నా వాళ్ళు తెస్తారులే, నా శిష్యులు తెస్తారులే భోజనం, నేను కష్టపడక్కర్లే, అదే దృష్టి అయింది. దార్శనిక దృష్టి అయింది, ధార్మిక దృష్టి అవలే. అంతేగా దార్శనిక దృష్టి అయింది. నా శిష్యులు నేను రెండు ఉండవు. అక్కడేముంటుంది తెలియదు, ఏముంటుందో ఏమీ లేనటువంటి విచిత్రమైనటువంటి స్థితి. ఆ స్థితిని మీరు ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. 21వ ఓంకారం అయిపోయిన తర్వాత మీరు ఆ స్థితిలోకి ఉండటానికి ప్రయత్నం చేయండి. మన అదృష్టం బాగుండి. ఎప్పుడైనా ఒక సెకండ్కైనా అది తగిలింది అనుకోండి మీరు మారిపోతారు. పరుశువేది లాంటిది అది, కామధేను లాంటిది అది, కల్పవృక్షం లాంటిది ఆ స్పర్శ. ఒక్క సెకండ్ మీ ప్రయత్నం చేసి ఇన్ని రోజులలో మీరు చేస్తున్నప్పుడు ఒక సెకండ్కైనా అది తగిలింది అనుకోండి ఇంకా మీరుండరు. యద్ గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ టచ్ అయిన తర్వాత మళ్ళా నువ్వు ఉండవు. నువ్వు ఉన్నావంటే నువ్వు వెళ్ళలేదు అక్కడికి. ఏం చేసావు, దార్శనిక దృష్టితో దాన్ని అనుభూతి చెందగలిగవు. ఫలానా పుస్తకంలో అలా ఉంది, ఫలానా పుస్తకంలో అలా ఉంది, అర్థమైన తేడా. నిజమైనటువంటి ధార్మిక దృష్టి కనుక మీకు టచ్ అవుతే ఇంకా నువ్వు తప్ప ఎవరు ఉండరు అని చెప్తారు అనుభూతి పొందిన వాళ్ళు. ఏ విధంగా, గాఢ నిద్రలో నువ్వు తప్ప ఎవరు లేనట్టే. గ్రహాలు లేవు, యంత్రాలు లేవు, జగజ్జనులు లేవు, రమణ మహర్షులు లేరు, శ్రీనివాస శర్మాచార్యులు లేరు, మీరు లేరు, ఎవరు లేరు. ఎవరున్నారు, శ్వేతకేతు తత్వమసి, ఆ స్థితే నీవు. అక్కడ నుంచే మనం అందరము వచ్చాము, అక్కడికే మనం అందరం వెళ్ళిపోతున్నాం. అది ధార్మిక దృష్టి. అంతేత ధార్మిక దృష్టిలో పరాయివాడు ఎవడూ లేడు, బయటవాడు ఎవడూ లేడు. కనిపిస్తున్న వాళ్ళంతా ఎలా కనిపించాలి, మాయా. అందుకని మాయా అనే పదం వచ్చింది. ఇది మాయ కాదు, వైజ్ఞానిక దృష్టితో ఇది ఖచ్చితముగా మాయ కాదు. దార్శనిక దృష్టితో ఇది ఒక ప్రేమమయ జగత్తు, ఇంత నా వాళ్ళు అనేటటువంటిది. ధార్మిక దృష్టిలో అసలు ఇదేమీ లేదు. నిద్రలో ఇదేదైనా ఉందా, ఏమీ లేదు కదా. మరి ఏముంది, ట్రై చేయండి అక్కడికి వెళ్ళి ఏముందో తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో దానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏమని చెప్పాడు అక్కడ ఉదాహరణ, శక్తులన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. మీకు కావలసిన ఏ శక్తి అయినా కూడా ఆకాశంలో ఉన్నది. ఆ సూత్రాన్ని మీరు వైజ్ఞానిక దృష్టితో కూడా 100% కరెక్ట్, అది వైజ్ఞానిక దృష్టితో కూడా ఏది కావాలన్నా కూడా ఆకాశం నుంచే తీసుకోవాలి. మీరు ఆకాశంలో ఉన్నటువంటి ఆ శక్తిని ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి ఓ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని శబ్దము అంటాం మనం. ఆకాశంలో ఉన్నదాన్ని దేన్నైనా మీరు కిందకి దింపుకోవాలి అంటే శబ్దాన్ని ఉపయోగించుకోవాలి. ఋషులు మాత్రమే కాదు, ఈ క్షణంలో మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, కంప్యూటర్ వచ్చాక చాలా హాయిగా ఉంది ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి. అక్కడెక్కడో జ్ఞానం ఉంటుంది. వీడు ఏం చేస్తాడు, డౌన్లోడ్ అంటాడు, నొక్కుతాడు ఇక్కడ మీట. నొక్కేసరికల్లా ఏమవుతాయి, కాగితాలు ఎగురుతూ 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 ఎగురుతూ, ఇప్పుడు అదే జరుగుతుంది, శబ్దాలు ఎగురుతూ 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 ఏమవుతున్నాయి, మీ బుర్రలోకి వస్తున్నాయిగా, డౌన్లోడ్ అవుతుంది. మీకు తెలియనటువంటి అనుభూతులు, మీకు తెలియనటువంటి జ్ఞానము, మీరు ఊహించలేనటువంటి జ్ఞానము దేని ద్వారా వెళ్తున్నాయి, నా మాటల ద్వారా వెళ్తూ ఉండొచ్చు, లేదా పుస్తకం ద్వారా వెళ్తూ ఉండొచ్చు. పుస్తకం కూడా శబ్దములేగా. ఎలాంటి శబ్దములు, దర్శించగలిగేటటువంటి శబ్దములు. ఇది వినగలిగేటటువంటి శబ్దములు. ఇప్పుడు రెండు వచ్చాయి, వినగలిగేటటువంటి శబ్దములు, దర్శించేటటువంటి శబ్దములు. ఇందులో వైజ్ఞానికత కానీ, లేకపోతే ఇంకోటి ఏం చెప్పాను, దార్శనికత కానీ, ఏంటి ఈ రెండు? మీరు వినగలిగేటటువంటి శబ్దములు, చదవగలిగేటటువంటి శబ్దములు. మరి చదవగలగటం అది అది ఇంద్రియమేగా, అది ఇంద్రియమేగా, అన్ని ఇంద్రియాలే. మరి దార్శనికత ఏంటి? ఇది శ్రీరామ శర్మ ఆచార్య మాటలు, అబ్బో ఒళ్ళు పులకరించిపోతుంది. ఇది బైబిల్లో రాశాడు, అదే మాటలు బైబిల్లోనే చెప్పాడు, ఐ ఆమ్ ద వే అని. దర్శనం మారిపోయింది. కానీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపే, ఎంత అద్భుతంగా చెప్పాడో జగద్గురు. ఏం చెప్పాడు, నేనే మార్గాన్ని అన్నాడు. ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు ఈయన, కానీ తేడా ఎక్కడొచ్చింది, అది దర్శనం. మీరు అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. వైజ్ఞానిక దృష్టి, దార్శనిక దృష్టి. దార్శనిక దృష్టిలో నాది అనిపిస్తుంది మీకు, నా వాళ్ళు, నా దేశము. వైజ్ఞానిక దృష్టిలో నాది ఇది ఏం లేదు, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటుంది, లేకపోతే ఉండదు. మరి ధార్మిక దృష్టి, ఇవేమి ఉండవు, ఏమీ ఉండవు, కేవలం నువ్వు మాత్రమే ఉంటావు, ఇంకేమీ ఉండదు, ది అదర్ ఉండదు. అంచేతే అద్వైతము అన్నారు దాన్ని. గాఢ నిద్రలో నీకు ఇంకోటి కనిపించాడు అనుకో, నువ్వు నిద్రపోతున్నట్ట, మెలకుగా ఉన్నట్ట. అంచేత గాఢ నిద్రలోకి వెళ్తే, ధార్మిక స్థితిలోకి వెళ్తే ఏమవుతుంది, ఇంకోటి ఉండడు. దాన్ని ఏమంటాం మనం, అద్వైతం అంటాం. దానికి అంత శాస్త్రాలు ఏం చదివేయక్కర్లే. అక్కడ భయం ఏమైనా ఉంటుందా, ఇంకోటి ఎవడైనా ఉంటే కదా నేను బెదిరించడానికి, అక్కడ బెదిరించడానికి ఇంకోటి ఉండాలి కదా అక్కడ, అందుకని భయం ఉండదు అక్కడ. ఆ ధార్మిక స్థితి తెచ్చుకోవటానికి ఈ మెడిటేషన్ నేర్చుకోండి. ఈ మూడే నేను తిప్పి తిప్పి చెప్తున్నాను, వీలవుతే ఇంకోసారి కూడా దీన్నే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వైజ్ఞానిక దృష్టి, దార్శనిక దృష్టి, ధార్మిక దృష్టి. ధార్మిక దృష్టి అంటే అద్వైతమే, ఇంకోటి లేడు అక్కడ. వీళ్ళందరూ నా వాళ్లే అనుకోవటమే ఉండదు. గుర్రాన్ని కొట్టాడు కనుక సాయిబాబు మీద వాత తేలటమే ఉండదు, ఉండేది ఒకడే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇదంతా వేద ప్రమాణాలు. ఇంకేత ఇలాంటి ప్రమాణాలు నీకు బాహ్య జగత్తులో దొరకవు. కానీ ఇలాంటి అనుభూతి ఉన్నది, మేము పొందాము ఆ స్థితిని అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. కనుక మనము కూడా ఆ స్థితిని పొందవచ్చు. మరి ఆ స్థితిని పొందటానికి మీరు ఏం చేయాలి, ఏం చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మీరు ఏది చేసినా ఆ స్థితిని పొందలేరు మీరు. ఇంకేత అర్థమైంది కదా, పాపం సాయిబాబాను నాకు ధర్మం చెప్పు, నాకు మంత్రం చెప్పు అంటే ఏం చెప్తాడు ఆయన? ఆయన చెప్పదలుచుకునేదో చేసి చూపించేస్తున్నాడు ఆయన. ఆయన పారాయణ మనం చేసేస్తున్నాం, కానీ ఆయన నాకేం చేయటం లేదు. ఏం చేస్తాడు ఆయన, చెప్పి చూస్తూనే ఉన్నాడు. ఆయన దృష్టి ఎక్కడుందో చూడండి, ఎవరిని చూడటం, మీ ఉద్దేశం మీ వైపు చూస్తుంది, అంతా దృష్టి అది అంతే. ఇంకెవడు కనిపించాడు ఆయనకి. కానీ ఇదంతా ఉంటుందా ఉండదా, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతా నేను వైజ్ఞానిక భాషతో చెప్తున్నాను నేను. ఇంచేత మీరు వినగలుగుతున్నారు. అంటే ధార్మిక దృష్టి గురించి నేను వైజ్ఞానిక భాషలో మాట్లాడితే అది తప్పే అవుతుందిగా, అంతేత ఏం చెప్పినా కూడా తప్పే అది. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను, ఏది చేయకూడదో కనుక మీకు అర్థమవుతే, ధ్యానం చేస్తున్నప్పుడు కనుక ఆ శాంత మనస్థితి, ఈ క్షణంలో నువ్వు భగవంతుడివే, చితుడవుతావు అక్కడి నుంచి, నువ్వు అచ్యుతాస్థితి నుంచి చితుడవుతావు, మళ్ళా గందరగోళం స్టార్ట్. అంటే ఏం చేయాలి ఇప్పుడు, పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీల అదుసేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సందాన సురారి సుతుడే తదుషము, అది ప్రాక్టీస్ చేయండి. కానీ అది ప్రాక్టీస్ చేస్తూ మేము ఇదంతా చదవు అంటే మీరు ఆ స్థితికి వెళ్లరు. స్వాధ్యాయాన్ మా ప్రమద అవుతే సరే, మేము కూర్చుంటాం మాకు అర్థమైపోయింది, మీకు అర్థం లేదు, అర్థం అవుతే ఆ క్షణంలో అయిపోతారు మీరు, ఇంక అవ్వలేదంటే ఇంకా కష్టపడాల్సింది మీరు. అర్థమైందా చెప్పింది ఏంటో, అర్థం అవుతే అర్థమైపోయింది, ఇంకా అర్థమైపోతే ఇంకేం లేదు, మీరు ఇక్కడే కూర్చొని ఉంటారు, ఇంకా తర్వాత మా అవస్థలు మాది మిమ్మల్ని లేపటానికి. అర్థమైపోతే మీరు కూర్చోలేకపోయారు, ఇదంతా వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే, బట్టి కొట్టాల్సిందే, రాసుకోవాల్సిందే. కానీ దీనంతటి ఉద్దేశం ఏంటి, ధార్మిక దృష్టి దానంతట అది దిగేంత వరకు. ఇంచేత కఠోపనిషత్తులు చెప్తాడు, మేము ఇంత సాధనలు చేస్తున్నాము, మేము ఇన్ని పారాయణలు చేస్తున్నాము, మేము ఇన్ని రకాలుగా చేస్తున్నాము, అంచేత మాకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుందా అంటే లభించదు అంటాడు వాడు. అది మిమ్మల్ని వరించాలి తప్ప మీరు దాన్ని వరించలేరు. దానికి కారణాలు చెప్తాను నేను, మళ్ళీ ఆ కారణం ఉంది దానికి కూడా. అంచేత దానంతటి అది మిమ్మల్ని వరించింది అనుకోండి, రమణ మహర్షిను, జిడ్డు కృష్ణమూర్తిను, చివట అమ్మును, ఆ మాల కాంతమ్మవరావిడ, మాల పిచ్చము, అలాంటి వాళ్ళని అది వరించింది, అది అది దిగింది వాళ్ళల్లోకి. ఓకే, గొడవ లేదు. దానంతట అది దిగింది కనుక మనం చేయగలిగేది ఏం లేదు. కానీ ఇక్కడ మన ప్రయత్నం ఏం చేస్తున్నాం, వైజ్ఞానికంగా అలాంటి ధార్మిక స్థితి తెచ్చుకోగలమా, ఇప్పుడు ఫారడేకి కానీ ఈ సైంటిస్టులకు కానీ ఈ ప్రకృతి ధర్మాలు ఎలా దిగుతున్నాయి, వాటంతటా అవి దిగుతున్నాయి, వాళ్ళకి తెలియదు అసలు అలాంటి ధర్మం ఉందని. ఫారడేకి తెలుసా ముందు ఎలక్ట్రిసిటీ ఉందని, తెలీదు. దిగిన తర్వాత దాని గురించి అర్థమైంది. అది అర్థమయ్యాక ఏం చేయగలుగుతున్నాం మనం, భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుని. ఇంకా ప్రకృతి ధర్మాలు మనకు తెలియదు, ఫారడే దింపినటువంటి దాన్ని వైజ్ఞానికంగా మనం ఉపయోగించుకోగలుగుతున్నాం కదా. అలాగే ఋషులు గురువులు దింపిన ధార్మిక స్థితిని వైజ్ఞానికంగా ఉపయోగించుకుంటున్నాం మనం ప్రస్తుతం. కానీ ఉపయోగించుకోవడంలో తప్పు ఎక్కడ జరుగుతోంది, కబీర్ దాస్ దగ్గర నుంచి తప్పు జరుగుతోంది. బాబు హిందూ ముస్లింలు ఒకళ్ళే, మీరు కొట్టుకోకండి అని ఆయన చెప్పాడు, కొట్టుకు తెచ్చారు. దాని తర్వాత సమంత గురు రామదాస్ వచ్చాడు, వచ్చి ఏం చెప్పాడు, కొట్టుకు చస్తున్నారు బానే ఉంది, కానీ ఈ కొట్టుకు చచ్చడంలో మీ ధర్మాన్ని మీరు మర్చిపోతే ఎట్టా అని వీళ్ళని బూస్ట్ ఇచ్చాడు. వీళ్ళని బూస్ట్ ఇచ్చాక మళ్ళీ ఎలా వచ్చాడు, రామకృష్ణ పరమహంసగా వచ్చాడు. హిందూ ముస్లింలే కాదయ్యా, మీరు ఏ ధర్మాన్నైనా చేయండి అంతా ఒకటే. ఇంచేత ధార్మిక దృష్టి ఒకటే, అది మీకు అర్థం అవ్వాలి. ధార్మిక దృష్టిలో అద్వైతమే, ధార్మిక దృష్టిలో రెండోది లేదు, రెండో వ్యక్తి లేడు, అసలు భగవంతుడు కూడా లేడు. ఇంచేత భగవంతుడు ఉన్నా అంటే నువ్వు ఉండాలి అంతే కదా, ఉన్నావంటే అవుట్, ఎగిరిపోయావు. ఇంచేత ఏం లేదు అక్కడ, మరి ఏం లేదు అక్కడ, ఏ ఉంది అక్కడ అనేదాన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ భావాన్ని మాత్రం, అంచేత ఈ భావాన్ని మీరు అర్థం చేసుకోండి. వైజ్ఞానిక దృష్టి, ధార్మిక దృష్టి, దీన్నే సీక్రెట్ డాక్టర్ అని రాసింది మేడం బ్లావెట్స్కి. ఏ సింథసిస్ ఆఫ్ సైన్స్, ఫిలాసఫీ అండ్ రిలీజియన్. ఈ మూడు ఇప్పుడు అర్థమయ్యాయి కదా మీకు. ఈ మూడు అర్థమయ్యాక ఇంకాస్త స్టెప్ ముందుకెళ్దాం మనం. పదాలు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. నాలుగు నాలుగు పదహారు, నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది కదా. ఇది ఎలా చేయగలిగారు మీరు, నాలుగు నాలుగు 16 ఏంటి, నాలుగుకి నాలుగు కలిపితే 8 ఏంటి, ఏం జరిగింది అక్కడ, ఏం సింబల్ మారింది, ఏంటి తేడా రెండింటికి, యాంగిల్ మారింది, కోణం మారింది అంతేగా. ప్లస్ ఇలా వేస్తాం ఇంటూ ప్లస్ వేస్తే కలపాలి, మైనస్ వేస్తే ఇంటూ వేస్తే గుణించాలి అనేటటువంటి సంకేతము, సంకేతాలేగా. అనేటటువంటి సంకేతాల మీద దేంతో గీస్తున్నారు, కంటితో చూస్తున్నారు, చేత్తో గీస్తున్నారు. అంటే నాలుగుని నాలుగు పెట్టి హత్య వేశారనుకోండి మీరు, ఇంటూ 16 వచ్చింది. అంటే నాలుగు 16గా దేని వల్ల మారింది, ఇంటూ అనేటటువంటి యంత్రము వల్ల, మెషినే కాదు. నాలుగు ప్లస్ నాలుగు 8గా మారింది, దేని వల్ల మారింది, ప్లస్ అనేటటువంటి యంత్రం వల్ల. అంటే రేఖాగణితముతో సంబంధించినటువంటి ఆకృతులు పెంచగలవు సంఖ్యని, సంఖ్యను తగ్గించగలవు అన్నది అర్థమైంది కదా. యంత్ర విజ్ఞానానికి ఆధారం ఇస్తున్నా నేను, దార్శనిక దృష్టి అయిన తర్వాత యంత్ర విజ్ఞానం చెప్తున్నాను నేను మీకు, తర్వాత మంత్ర విజ్ఞానం చెప్తాను నేను. దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి దృష్టిలో. పరివ్రాజకులు చాలా కష్టపడాలి, ఇది చెప్పడం చాలా తేలికే, చేయటం చాలా కష్టం. ఏముంది ఇలా వేలు పెడతాడు టైప్ రైటర్ మీద, ఇలా ఇలా కొట్టేసుకొని వాడు వెళ్ళిపోతాడు చెప్పినవాడు. ఇక్కడ చచ్చాం మనం, వేలు నొక్కపడ, ఇది నొక్కితే అది నొక్కబడుతుంది, ఇది నొక్కితే అది నొక్కబడుతుంది. అంచేత చెప్పిందే అర్థం చేసుకున్న తర్వాత మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసి చూపించటమే గురుస్థాయిలో అందరూ చేశారు. క్రైస్ట్ మల్టిప్లై చేశాడు, దేన్ని మల్టిప్లై చేశాడు, అందరు గురువులు చేశారు, మీరు చేయొచ్చు. మల్టిప్లికేషన్ తెలియాలంటే నాలుగు నాలుగు 16, నాలుగు 8 32 అని మీకు తెలిసినట్టే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ మల్టిప్లై అనేటటువంటి సంకేతాన్ని మీరు ప్రకృతికి ఇవ్వగలిగితే మీ దగ్గర ఉన్న వస్తువులు మల్టిప్లై అయిపోతాయి. దీన్ని అర్థం చేసుకోండి. పూర్తి సీక్రెట్స్ నేను చెప్పలేను, ఒకటి రెండు చెప్పినా అర్థం కావు. కానీ చెప్పినా అర్థం కావు అంటే మీకు చిన్న అనుమానం వస్తుంది, వీడికి తెలుసు కాబోలేని, తెలీదు. టెక్నిక్ చెప్తున్నాను, మీరు ఆలోచించుకోవాలి. దాని తర్వాత మనం అందరం కలిసి ఆలోచించుకుందాం. కానీ థియరీ అర్థమైంది కదా, యంత్ర విజ్ఞానం అంటే ఏమిటి, ప్రకృతిలో మనము ఎలాగైతే ప్లస్ ఇంటూ అనే రేఖీయ ఆకృతుల్ని ఉపయోగించుకుని పదార్థములను మల్టిప్లై చేయగలుగుతున్నాము, ప్రకృతిలో కూడా మీరు ఇది మల్టిప్లై చేయగలరు. దేన్ని ఉపయోగించుకుని, యంత్రాన్ని ఉపయోగించుకుని కదా. మల్టిప్లై చేయటానికి యంత్రాన్ని ఉపయోగించుకోకుండా మన యొక్క అగ్రికల్చరలిస్ట్ అంటే వ్యవసాయదారులు అదే పని చేస్తున్నారు కదా. వ్యవసాయదారులు క్రైస్ట్ చేసిన పని చేస్తున్నారు, గురువులు చేసిన పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు, మల్టిప్లై అవుతున్నాయి కదా, అవటం లేదా, అది మ్యాజిక్ కాదా. కానీ మీకు ఎందుకు మ్యాజిక్ కాదు అంటే ఇది మేము చేయగలంగా, అది పెద్ద కూడా. కానీ ఆకాశం నుంచి బూడిద తీస్తే అది మ్యాజిక్, పనికిరాని బూడిద. ఎందుక బూడిద, కానీ చాలా మ్యాజిక్ అనుకుంటారు మీరు. కానీ ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటితే మీరు, ఏం జరిగింది ఆ విత్తనం, వృద్ధి తత్వానికి సంబంధించినటువంటి యంత్రము మీకు తెలుసా, యంత్రము. మీరు అంకెలు చెప్తున్నారు, అంకెలు సంఖ్యలు, యంత్రము అంటే జామెట్రిక్ ప్యాటర్న్. గట్టిగా చెప్పాలి, బల్లగుద్ది, బల్ల లేదనుకోండి దార్శనిక దృష్టితో బల్లగుద్ది చెప్పండి, చతురస్రం. అంచేత మల్టిప్లై చేయడానికి కావలసినటువంటి అన్ని యంత్రాలు మనం ఎలా గీస్తాం, చతురస్రంగానే గీస్తాం. ఉపయోగించుకోవడం జాత కావటం లేదు అంతే, అంతకంటే ఇంకేం లేదు. మీరు ఉపయోగించుకోవడం జాతస్తే యంత్రాల ద్వారా మీరు మల్టిప్లై చేసుకోవచ్చు దేన్నైనా. అంటే చతురస్రము దేని యొక్క గుర్తు, భూమి యొక్క గుర్తు, పృథ్వీ తత్వం యొక్క గుర్తు. అంచేత ఏదైనా ఒక విత్తనాన్ని మీరు ప్రోధి చెయ్యాలి అంటే ఎందులో నాటాలి, పృథ్వీ తత్వంలో నాటాలి అంతేగా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయాలి. నా కోరిక అది, మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఇంటికి వెళ్ళాక కూడా, కొంత ఇక్కడ కూడా చేసుకుంటే ఇది అంత పెద్ద కష్టమైన ఏం కాదు. ఇది మన ఆలోచనలు నాటుదాం. అంచేత ఆలోచనలే రూపుదాలుస్తాయి, అంతే కదా. అంచేత ఆలోచనలను మల్టిప్లై చేయాలి అంటే ఆలోచనలు ఎక్కడ నాటాలి మీరు? చతురస్రంలో నాటాలి, అంతే కదా. అంచేత మన యంత్రాలన్నీ ఎలా ఉంటాయి చూశారు కదా, అన్ని చతురస్రంలో ఉంటాయి. ఇంతవరకు అర్థమైందా చతురస్రం అంటే ఏమిటో? అంచేత మీరు ఆలోచనలు ఎప్పుడు నాటదలుచుకున్నా ముందు ఒక చతురస్రంలో నాటాలి. విత్తనాలు నాటినా మీరు అదే చేస్తారు. భౌతిక జగత్తులో విత్తనాలు నాటాలంటే మీరు ఇష్టం వచ్చిన చోట నాటరుగా ఏం చేస్తారు? దున్నుతారుగా. చతురస్రం ఏర్పరచుకున్నారు, ఇప్పుడు దున్నాలి. దాన్ని దున్నకుండా నాటలేంగా. దేంతో దున్నుతారు మీరు? నాగలి. మరి ఇక్కడ నాగలి ఎక్కడి నుంచి వస్తుంది? యంత్రం అంటే అర్థం ఏంటి? జామెట్రిక్ ప్యాటర్న్ కావాలి నాకు. మీరు గాలి అంకెలు అవి నాకు చెప్పొద్దు, నాకు రేఖాగణితం గీతలు కావాలి, భగవద్గీతలు కావాలి. టిక్ అంటున్నాడు. కొందరు దగ్గరికి వచ్చి మళ్ళా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కరెక్ట్గానే చెప్పారు ఇద్దరు ముగ్గురు. దున్నాలి. వెంకయ్య స్వామి దున్నితే ఎలా ఉండేదిట? అంచేత చతురస్రాన్ని ఏం చేయాలి మీరు దున్నాలంటే? గీతలు గీయాలి. గీతలు గీస్తాం కదా, దున్నారు. కానీ ఈ టెక్నిక్ తెలిసి మీరు ఉపయోగించుకుంటే ఏ యంత్రం అయినా పనిచేస్తుంది. ఎందుకు పనిచేయదు? మీకు సైన్స్ తెలియాలి అంతే. అంచేత ఏం చేశారు మీరు? చతుర్భుజం గీసుకున్నారు, దాని తర్వాత స్ట్రైట్ లైన్స్ గీశారు. మొత్తం ఎన్ని భాగాలు చేశాం దాన్ని? 9 భాగాలు చేస్తాం మనం. అంతే కదా యంత్రంలో మనం గీసుకునేటటువంటి యంత్రాలు ఉపయోగించుకోండి ముందు, తర్వాత కొత్త యంత్రాలు చూద్దాం. దాన్ని మనం 9 భాగాలు చేసాం. 9 భాగాలు చేసాక కళ్ళు మూసేసుకోండి, ఇంకా టైం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ఈ లోపల దీన్ని డిస్కస్ చేసుకోండి. మీరు బాగా అవగాహన చేసుకోండి. మీరు ఇది మళ్ళా ఇంటికి వెళ్ళి చదువుతాము అనకండి, ఇక్కడే మీ బుర్రకెక్కించేసుకోండి. చాలా అద్భుతంగా దిగుతుంది అది. ఆ కష్టపడగలగాలి మీరంతే. డిస్కస్ చేసుకుని ఆ భావాన్ని పట్టుకోండి. ఏం చెప్పాను నేను? వైజ్ఞానిక దృష్టి, దార్శనిక దృష్టి, ధార్మిక దృష్టి, అద్వైతము, ధార్మిక దృష్టి. ఈ ధార్మిక దృష్టిలోకి వెళ్ళటానికి కావలసినటువంటి వైజ్ఞానిక విధానములో యంత్ర విద్య చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ యంత్ర విద్యకి ఏం చెప్పాను నేను? నాటుకోవటం చాలా ముఖ్యము. నాటుకోవటానికి కావలసినటువంటి పృథ్వీతత్వం కావాలి గనక, ఎర్త్ కావాలి గనక చతురస్రం తీసుకున్నాం మనం. దున్నాలి. దున్నాలి కనుక దాన్ని గీతలు గీసాం. కానీ 9 గీతలే ఎందుకు గీసాం అన్నది నేను తర్వాత చెప్తాను. నేను అది ఇంతవరకు మీకు అర్థమైంది కదా, ఇంతే చెప్పాను నేను, ఇంతకంటే ఎక్కువేం చెప్పలేను. నేను 4 లైన్స్ చెప్పాను. వైజ్ఞానిక దృష్టి, దార్శనిక దృష్టి, ధార్మిక దృష్టి. ధార్మిక దృష్టి అలవర్చుకోవటానికి కావలసినటువంటి వైజ్ఞానిక దృష్టిలో యంత్ర విజ్ఞానములో పృథ్వీతత్వమైనటువంటి చతురస్రము, దున్నటానికి కావలసినటువంటి రేఖలు చెప్పాను. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. క్లియర్గా ఉంది కదా? కళ్ళు మూసుకోండి, భావన నాటుకోండి. ఎలా నాటుకుంటామంటే కళ్ళు మూసుకుని ఎదురుకుండా 9 కనిపిస్తున్నాయి కదా మీకు. ఏం 9? సెంటర్ను చూస్తూ ఈశాన్యం నుంచి తిప్పండి. మళ్ళీ సెంటర్కి రండి, ఈశాన్యం నుంచి తిప్పుతాం. దృష్టి అలాగ 9 గళ్ళ మీద తిప్పుతాం. ఎలా తిప్పుతాం అర్థమైంది కదా? సెంటర్, సెంటర్ నుంచి ఈశాన్యము. ఈశాన్యం అంటే మనం ఎడమవైపు, మళ్ళా కుడివైపుకి వస్తాం, మళ్ళా ఇంకా ఆగ్నేయానికి వస్తాం, మళ్ళా దక్షిణకి. అర్థమైందా? ఇక్కడికి వస్తాం, మళ్ళా సెంటర్కి వస్తాం, ప్రదక్షిణలాగా. ఓకే, దాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని చదువుతున్నాం మనం. అంటే ఈ మంత్రాన్ని ఎక్కడ నాటుతున్నాం మనం? పృథ్వీలో నాటుతున్నాం మనం, దున్నిన పృథ్వీలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో హంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా.